నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు శవనీయ నమస్సులు తెలియజేసుకుంటూ, మనం ఉండే భూమిక వేరు, ప్రాపంచిక భూమిక, ఆయన భూమిక అతీతం. గిరిష అని చెప్పుకున్నాం, గిరియందున్నవాడు, ఉన్నత భూమికల నుండి ఉన్నవాడు మన వైపు అందించేవన్నీ వర్షములే. అందుకే ఇక్కడ దీనికి భాష్యం రాస్తూ మహాత్ములు, మీఢుషే అంటే వర్షణశీలుడైన పరమేశ్వర అని చెప్పి ప్రణతకామ వర్షిన్ అని అర్థాన్ని చెప్పారు. ప్రణతకామ వర్షిన్ అంటే నమస్కరించిన వారి అభీష్టములను వర్షించువాడా అని. ఆయన వర్షిస్తూ ఉంటాడు, ఎవరికి ఏది కావాలో దాన్ని వర్షిస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు సూర్యపరంగా గమనించితే ఆయన నుంచి ఎన్ని వర్షిస్తున్నాయి, కాంతిశక్తులన్నీ వర్షిస్తున్నాయి. కేవలం నీటి ధారలే కాదు, కాంతి ధారలు కూడా ఆయన నుంచే వర్షిస్తున్నాయి కదండి. కాంతి ధారలు వర్షిస్తూ ఆ కాంతి కిరణాల్లోంచి అనంత శక్తులు వర్షిస్తున్నాయి. ఒక్కొక్క జీవి తన ఉపాధికి అనుగుణంగా ఆ కాంతి శక్తుల్ని గ్రహిస్తుంది. రాళ్ళు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, పచ్చికలు మరొక విధంగా గ్రహిస్తున్నాయి, నదులు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, మానవులు ఒక విధంగా గ్రహిస్తున్నారు, జంతువులు ఒక విధంగా గ్రహిస్తున్నారు. వీరందరూ కూడా సూర్యశక్తిని గ్రహిస్తున్నారు. వీరందరి వైపు ఆయన ప్రసరింపజేస్తున్నాడు తన శక్తులను. కనుక పరమేశ్వరుడు ఆ పైనుంచి క్రిందికి ప్రసరిస్తున్నట్టు, అందుకే ఆయన అధోక్షజ అని కూడా పేరున్నది. అధోక్షజ అంటే అక్షం అంటే ఆకాశం, ఇది అధ, క్రింద ఉన్నాం. ఆ అక్షము నుంచి అధం వైపు ఆయన తనని తాను కలిగించుకుంటూ ఉన్నాడు కిరణాల రూపంలో. ఇది సూర్య భగవాన్ అనుకున్నటువంటి విశేషం. అందుకు ఆదిత్య రూపుడైన రుద్రుడు భక్తులను గమనిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది వర్షిస్తున్నాడు. అందుకే సహస్రాక్షాయ మీఢుషే రెండు పక్కన పెట్టడం ఏంటంటే, మనకేది కావాలో మనగన్నా ఆయనకు బాగా తెలుసు అన్న విషయం సహస్రాక్ష శబ్దంలో చెప్పి, ఎప్పుడు ఏది కావాలో ఆ వలసనవి సమకూర్చు వల్లభుడు ఆయన. అందుకు మీఢుషే వెంటనే చెప్పారు. ఈ మాట పట్టుకుంటే చాలు, మనకు ధైర్యం వస్తుంది. గమనించేవాడు ఆయన, కావలసినవిచ్చేవాడు ఆయన. కొందరు అంటారు, ఇంత జరుగుతున్నా చూడట్లేదు ఏమిటయ్యా అని. చూస్తూ ఉన్నానండి అంటాడు. వాడు చూస్తూ ఉండడం ఎవడేం చేయలేడు, కానీ నేను చూస్తూ ఉండడం కాదు. వెంటనే వర్షిణే రెండు రకాలుగా, మళ్ళీ వర్షిణే అంటే రెండు రకాలున్నాయి. రాముడు రావణాసుడి మీద వర్షించాడు, ఏమిటి, బాణాలు వర్షించాడు శిక్షారూపంగా. అలాగే వర్షిణి అంటే శిక్షారూప బాణాలను కూడా వర్షిస్తూ ఉంటాడు అధర్మశక్తుల మీద. అలాగే రక్షారూప బాణములను కూడా వర్షిస్తూ ఉంటాడు. అందుకే వర్షిణి మీఢుషే అనే శబ్దం అంత దివ్యమైనటువంటిది. అయితే ఈయన శానలు చాలా మంది ఉన్నట్ట. ప్రభు అయిన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళను కూడా నమస్కరించాలి. వీళ్ళేం తక్కువ వాళ్ళు గారండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనంత సమర్థులే. ఆయనంత సమర్థులు ఎందుకన్నామంటే ఆయనేట, వాళ్ళందరూ కూడా ఆయన నుంచి వచ్చారు కనుక ఆయనే. దీపం నుంచి వచ్చేవన్నీ దీపాలే కదండి, ఆ దీపంలో శక్తులే ఉంటాయి. అలాగే ఆయన నుంచి వచ్చినటువంటి సత్వములు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. అంటే బహురుద్ర స్వరూపాన్ని ప్రథమానువాక్యం ఎందుకు వివరంగా చెప్పుకుంటున్నామంటే, ఇది బాగా వివరంగా చెప్పుకుంటే మిగిలిన అంత క్లుప్తంగా చెప్పినా అర్థమైపోతాయి. ఇదే విషయం మనకి చివరికి 9వ అనువాకం 10వ అనువాకం దగ్గర, చివరికి 11వ అనువాకంలో కూడా మీకు ఈ విషయముల యొక్క ఆవృత్తే కనిపిస్తుంది. మళ్ళీ మీకు సహస్రాణి సహస్రసో ఏ రుద్రాహ అని అక్కడ విస్తృతంగా కనబడేదే ఇక్కడ క్లుప్తంగా. అథో ఏ అస్య సత్వానోహం తేభ్యోకరం నమః, తేభ్యః నమః అకరం అని చెప్తున్నారు. వారందరికీ నమస్కారం. ఎవరికి, శివుని యొక్క సత్వములు అంటే బలములు అయినటువంటి ఆ రుద్రులందరికీ నమస్కారము. బ్రహ్మాండ వ్యాప్త దేహాభస్తిహిమురు చా చెప్పుకున్నాం కదా, బహురూపములుగా శతరుద్రములు, శతరుద్రీయం అన్నాం, అనంత రూపములతో ఆయన యొక్క శక్తులు వ్యాపించి ఉన్నాయి ప్రకృతి అంతా కూడా. బ్రహ్మదేవుడు జగన్ నిర్మాణం చేసి ఈ దేవతల్ని, సృష్టిని, అందరిని సృష్టించి భయపడిపోయాడు. ఎందుకంటే ఇంతమందిని సృష్టించని సంతోషమే, కానీ ఎలాగ వీళ్ళందరినీ మేనేజ్ చేయడం అని, ఒకరిద్దరినీ మేనేజ్ చేయడం కష్టం ఈ రోజుల్లో. మరి బ్రహ్మదేవుడు ఇంత విశ్వం తయారు చేసి వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయడం అని ఆలోచించి పరమేశ్వరుని ధ్యానం చేస్తే ఆయన కళ్ళ ముందు ఆయన ఒక్క రుద్రుడిని ధ్యానిస్తుంటే అనంత రుద్రుడు కనిపించేట. వాళ్లే బ్రహ్మాండ వ్యాప్త దేహ భస్తి హిమరుచ ఇందరు కనిపిస్తే, స్వామి ఇన్ని రూపాలు, ఇప్పుడు ఈ మహోజ్వలమైన రూపం చూస్తూ ఉంటే ఆనందమయం రెండూ కలుగుతున్నాయన్నారు. అలాంటి విశాలమైన అనంతమైన దాన్ని చూస్తే మనం అల్పులమైనప్పుడు తప్పకుండా భయం కలుగుతుంది. అలాంటి భయం వేసింది బ్రహ్మదేవుడికి. వెంటనే రెండు చేతులు జోడించి, ఇదిగో తేభ్యో అకరం నమః, వారికి నమస్కారం చేశాడు. స్వామి ఇన్ని రూపాలతో కనిపించేవేమిటి అంటే, నీకు ఇన్ని రూపాలు అవసరం ఉందయ్యా, నువ్వు సృష్టించిన వీళ్ళందరి దగ్గర నా వాళ్ళు పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తుంటారు, ఎవళ్ళో ఏ తేడా వచ్చినా చూసుకుంటారులే, నువ్వు నిశ్చింతగా ఉండని బ్రహ్మదేవుణ్ణి అనుగ్రహించి ఈ రుద్రులు విశ్వమంతా వ్యాపించారట. ఈ రుద్రుల్ని ఏ ఒక్కరు ఒక్క మాట అనలేరు. ఎటువంటి దేవతలైనప్పటికీ కూడా ఈ రుద్రుల్ని శాసించలేరు, వారందరినీ శాసించేవారు వీరందరూ కూడా. అందుకు ప్రతి రుద్రుడు ఇందులో ఉండేటువంటి వారు అనంత అనంత శక్తులతో కూడినటువంటి వారు. దీని గురించి మనకి ఆ సత్వములైన వారికి నమస్కారములని చెప్పే విషయం ఉంది. ఆ విషయములు మనకి వేదముల్లో దివ్యాగణ బహురూప పురాణ అని వేదం వర్ణిస్తున్నది. ఆ దివ్యములైన రుద్రగణములన్నీ బహురూపాహ అనేక రూపములతో ఉన్నవారు. ఎప్పటి నుంచున్నారు? పురాణాహ, సనాతనులైనటువంటి వారందరూ ఇందులో ఉన్నారయ్యా. ఈ విషయం మనకి మహాభారతంలో వివరంగా కనిపిస్తూ సౌప్తిక పర్వంలో కామకారకరా సిద్ధాహ త్రైలోక్యస్య ఈశ్వరేశ్వరాహ నిత్యానందాహ ప్రముదితాహ వాగీశాహ వీతమత్సరాహ అని వివరిస్తున్నారు. ప్రాప్యాష్టగుణమైశ్వర్యం ఏపియాంతిన విస్మయం యేషాం విస్మయితే నిత్యం కర్మభిర్భగవాన్ భవః. వారు ఎటువంటి వారై అంటే కామకారకరాహ. మన నిత్యం సంధ్యావందనంలో కామో కార్షీహి మన్యర కార్షీహి నమో నమః అని అంటామే, ఈ రుద్రగణములు వాళ్ళందరూ కామోకార్ష, మన కామములన్నీ తీర్చేవారు వారే. మన్యుర కార్షీహి కోపాన్ని కలిగించేవారు వారే. అధర్మపురుల యొక్క కోపం చూపిస్తూ ప్రణతులైన వారి కోరికలు తీరుస్తూ ఉన్నటువంటి రుద్రగణములే కామకారకరా సిద్ధాహ. వారు సిద్ధులైన వారు, ఏ కార్యమైనా వారికి సిద్ధమే, సాధ్యం కాదు, సాధించవలసినది కాదు, వాళ్ళు సాధించినవే అవన్నీ కూడా. అందుకు ఎటువంటి వారు ఒక్కొక్కరు అంటే త్రైలోక్యస్య ఈశ్వరేశ్వరాహ. ముల్లోకాలకి ఎవరైతే పాలకులో వాళ్లకు కూడా పాలకులైనటువంటి వాళ్ళు ఈ రుద్రులందరూ కూడా. వీళ్ళు ఎలా ఉంటారే అంటే నిత్యానందాహ, ఆ పరమానంద స్వరూపుడైన ఈశ్వరుని నుంచి వచ్చిన వారు గనక నిత్యానందాహ ప్రముదితాహ, ఆ ఆనందం నుంచి ఎప్పుడూ చెదిరిపోరు. అంటే వాళ్ళు కోపం చూపిస్తున్నారు, కోరికలు చూపిస్తున్నారు అంటే ఈ రెండు వికారాలు వాళ్ళకి లేవు నిజంగా. వీరు కర్మానుగుణంగా ప్రదర్శిస్తున్న వారి ఆనంద స్థితికి ఏమాత్రం భంగం లేదు. అందుకే నిత్యానందాహ ప్రముదితాహ, వాళ్లే విశ్వంలో శబ్దశక్తులుగా వ్యాపించి ఉన్నటువంటి వారు. అందుకే వాగీశాహ వీతమత్సరాహ, వాళ్ళకి మాత్సర్య ద్వేషాదిత్యాదులేవి లేవయ్యా అని చెప్తూ వారిని అందరూ నమస్కరిస్తూ ఉంటారు దేవతలందరూ కూడా అని వివరించింది సౌప్తిక పర్వం. అలాగే ద్రోణ పర్వంలో కూడా తస్య పరిషదా దివ్యా నానా రూపధరా ప్రభో అని మహాభారతంలో రుద్రుల తత్వం చాలా వివరంగా మనకి వ్యాసదేవుడు చెప్తాడు. వాటి తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం కనిపిస్తుంది ద్రోణ పర్వం నుంచి, విశేషంగా అనుశాసన పర్వం వరకు కూడా. సామవేద మంత్రాల్లో ఏ ధివతాయి క్షత్రవతాయి అనే మంత్రంలో కూడా వీళ్ళందరూ వర్ణిస్తూ ఉంటారు. కాపాడగలిగేటువంటి అనంతానంత శక్తులతో వ్యాపించిపోయినాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన ఒక్కడే అని చెప్తూ ఆపాతాళ నభస్థలాంత అని చెప్పుకుని ఆ ఒక్కడు అనేకమై విశ్వ నిర్మాణం చేస్తున్నాడయ్యా అని బ్రహ్మాండ వ్యాప్త దేహ అని చెప్తున్నా. ఆ బహురూపులైన వారిని ఇక్కడ నమస్కరిస్తున్నారు. నీలగ్రీవ సహస్రాక్ష మీఢుషే, ఈ మాటలు మూడు తలంచుకుంటే నీలకంఠుడైన పరమేశ్వరుడు ఎలా కాపాడుతున్నాడు, విషాన్ని కంఠంలో నిగ్రహించి కాపాడుతున్నట్ట. స్వామి కంఠంలో విషం, తల మీద చంద్రలేఖ దాల్చి ఉంచాట. ఎందుకయ్యా దాల్చాడు అలాగా అంటే, దాని గురించి పురాణములు చెప్తున్నటువంటి గొప్ప నిర్వచనం ఏంటంటే, గుణదోషో బుధో గృహన్ ఇందుక్ష్వేళా వివేశ్వర శిరసా శ్లాఘ్యతే పూర్వం వరం కంఠే నియచ్చతి అని అర్థం చెప్పారండి. నీలగ్రీవుడు అంటే ఈ భావం గుర్తురావాలి. శివుడు మనకి ఆరాధింపబడే దైవం మాత్రమే కాదు, ఆదర్శంగా తీసుకోవడానికి కావలసిన గుణాలన్నీ చూపిస్తాడు ఆయన. ప్రపంచమంతా నిర్వహిస్తూ కూడా నిబ్బరంగా ఉండగలిగాడు. ఆ ధైర్యం, ఆ స్థైర్యం, ఆ ఆనంద స్థితి గ్రహించాలి. అదేవిధంగా ఎవరిని ఎలా సమాదరించాలో ఆయన దగ్గర తెలుసుకోవాలి. ఆయన భక్తుడు తనని చేరుకుంటే ఏ విధంగా ఆదరిస్తాడు అనే దాన్ని ఒక్క నీలకంఠం చంద్రలేఖ రెండు చూసి పోల్చివచ్చట. వీడి దగ్గర ఎన్ని పాపాలున్నాయి నిజానికి భక్తుడి దగ్గర, ఈ జన్మవే తలుచుకుంటూ వణుకుతుంది ఎన్ని చేశానా అని నిశ్చయంగా ఆలోచిస్తే, ఇంకా గత జన్మలు ఎన్నున్నాయో ఎంతున్నాయంటే క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు విషం ఎంత నిండిపోయిందో అన్నే పాపాలు మన దగ్గర, విషం లాంటి పాపాలు. అంత ఉన్న విషాన్ని ఆయన ఇంతే చేసి కంఠంలో దాచేశాడు. ఇంతే, అంత దాన్ని అణిచేసి ఇంతే చేసి పెట్టాడు ఆయన. పోని ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నది ఏది అంటే చంద్రకళ, అది ఉన్నది ఇంతే ఒక లేఖ. ఆ లేఖను ఏం చేశాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు, అంతా ఉన్నదాన్ని దాచిపెట్టుకున్నట్ట. అలాగే ఈయన ఆ భక్తులు చేసినటువంటి పాపరాశినంతటిని కూడా క్లుప్తీకరించి దాన్ని దాచితట్ట. వాడి దగ్గరున్న సుగుణం ఏదైనా ఉంటే ఇదిగో నా భక్తులంత సుగుణుడో చూడండి, నెత్తిని పెట్టుకుంటాటండి, నెత్తిని పెట్టుకుంటాట. అలా మనం చూపించే చిన్నపాటి ప్రేమని భక్తిని చంద్రలేఖలా నెత్తిని పెట్టుకుని మన దోషాలన్నింటినీ కడుపులో దాచుకునేటువంటి స్వామి ఆయన. అంత దయామయుడు అని, ఆ విధంగా భక్తుల గుణ దోషాలను చూసేవాడయ్యా అని నీలకంఠనాము స్వామి యొక్క భక్తవాత్సల్యానికి చిన్నవై మనకు గోచరిస్తుంది. అటువంటి దయామయుడు, అందుకే చంద్రశేఖర గుణాను కీర్తనం శంకరస్య చరితం కథామృతం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని అనుకుంటాడు భక్తుడు. అలాంటి స్వామి దైవంగా దొరికితే చాలండి, ఆయన్ని కొలుచుకుంటూ ఎన్ని జన్మలైనా ఎత్తచ్చు, బాధ లేదు. అందుకు ఆ నీలకంఠస్వామిని ఇందులో తలంచి అటు తర్వాత నుంచి మీకు మంత్రములు కలబోసి ఒక్క అర్థంగా కూడా చెప్పచ్చు. ఇక్కడ విశేషంగా వివరించడం ఈ తర్వాత ఈ అనువాకంలో మంత్రములు వివరించవచ్చు, సమయాలు ఒక నెల రోజులు ఇస్తే. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే మళ్ళీ ఆయుధాల దగ్గరకు వచ్చారు. ఇంతవరకు ఈయనతో ఆనందిస్తూ ఎక్కడెక్కడున్నాడో చెప్పాం, ఇప్పుడు ఈ ఆయుధాలు ఎలా వాడాలో ఆయనకు చెప్పాలి మనం ఇప్పుడు. ఎందుకంటే భక్తవత్సలుడు అయిపోయాడు కదా, ఇంకా వీళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడతాడు ఆయన ఇంకా. అందుకు ఆయుధాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏమని, స్వామి ఇంకా నీ ప్రసన్నమైన రూపం చూశాం కదా, ఈ ఆయుధాలు అవసరం లేదు, ఇంకా రక్షించడానికి శిక్షించడానికి ఆయుధాలు వాడేవే కాదు, ఇప్పుడు నువ్వే మాకు, నీ ఆయుధాలు కన్నా నువ్వు. చాలా అద్భుతమైన స్వామి రూపం. అందుకేం చేస్తామంటే ప్రముంచ ధన్వనస్త్వముభయో రాత్నియోర్జ్యాం యాస్తతే హస్త ఇషవః పరాత భగవో వపా. భగవః అంటూ ఓ భగవాన్ పరమేశ్వరా అని సంబోధించి ప్రముంచ తొలగించు దేనిని, ధన్వనః ఆ ధనుస్సుకు ఉన్నటువంటి అల్లెత్రాడిని రెండు కొనల నుంచి తొలగించు. ఉభయో ఆత్నియోహో ఆ రెండు కొనల నుంచి, జ్యామ్ అంటే వింటినారి, ఆ వింటినారిని నీ ధనుస్సు యొక్క రెండు కొనల నుంచి తొలగించి. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగా నీ ముందు కూర్చున్నాం, నువ్వు సరేలే ఇంత బతిమాలుతున్నాడని చెప్పేసి పినాకం పక్కన పట్టు కూర్చున్నాం. మాకేమనిపిస్తుందంటే ఇలా పట్టు కూర్చుని నువ్వు ఎప్పుడో మూడొచ్చి పినాకం తీస్తావేమో, అందుకు దయచేసి ఆ పినాకం తాలూకా, పినాకం అంటే స్వామి ధనుస్సు పేరు పినాకం అని. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే నాకాం నాకినాం అంటే అర్థం నాకమునందు ఉన్నవారిని పాతుం సమర్థః రక్షించగలిగేది కనుక పినాకము అని పేరు. నాకమునందు ఉన్నవారంటే స్వర్గమునందున్న దేవతలను కాపాడడానికి వినియోగిస్తాడు కనుక దాని పేరు పినాకము. అంటే స్వర్గాదుల్లో దివ్యలోకాల్లో ఉండే దేవతలకు దేని నుండైనా ఎవరి నుండైనా ప్రమాదం వస్తే ఈ ధనస్సును తీసి ఆ రాక్షసాది శక్తుల్ని దునుమారుతాడు ఆయన. అందుకే దాని పేరు దేవతాశక్తులను రక్షించునది అని అర్థం. పినాకం అంటే స్వామి యొక్క ధనస్సుకున్న పేరు అది. శివుడు అనగానే ధనుర్ధారి, అందుకే ఈ ధనుర్ధారి అయిన పరమేశ్వరుణ్ణి ఉపాసించి ధనుర్విద్యలో సాటి లేని వాడు అనిపించుకున్నాడు ధర్మన అర్జునుడు. ఈ విధంగా ఆ ధనుర్ధారి అయిన పరమేశ్వరుణ్ణి మనం ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. అలాగే నారాయణుడు తనలో ఉన్నటువంటి ధనుర్ధారి అయిన రుద్రశక్తిని చూపించిన అవతారమే రామావతారం, అది విశేషం. ఇక్కడ మనం ఆ స్వామిని, స్వామి నీ యొక్క ఆయుధాలకున్నటువంటి ఆ రెండు అంచులలో సంధించిన వింటి నారిని తొలగించు అని అడుగుతున్నారు. అది తొలగించిస్తే ఇంకా పర్వాలేదు. అలాగా తొలగించి ఇలా పట్టుకున్నట్ట ఆయన ఆ ధనుస్సుని తీసేసి, ఆ ధనుస్సుని పరాత భగవావప వెనక్కి తిప్పయ్యా, అది చూస్తూ ఉంటే చాలా టెన్షన్గా ఉంది మాకు, నువ్వు నిన్ను ప్రసన్నంగా జానిద్దామంటే ఇలా చూపిస్తున్నావు మాకు, ఎప్పుడు పొడుస్తావో, అందుకు ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడుతున్న మా చూపు మాత్రం దాని వైపు చూస్తూ భయపడుతూ ఉంటుంది. అందుకు దాన్ని పరాత భగవో వప, దాన్ని పరాన్ముఖులను చెయ్యు, అది వెనక్కి తిప్పేసేయి అని అడుగుతున్నారు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. యాశ్చతే హస్త ఇషవ పరాత భగవో వప, నీ చేతిలో ఏ బాణములున్నాయో వాటిని పరాన్ముఖములు చెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అది నువ్వే చేసుకోవచ్చు కదా అని మనన్నంటే ఆయుధం ప్రయోగించడమేనా, ఆయుధం ఉపసంహరించడమేనా, ఆయనే చెయ్యగలడు తప్ప ఆయన ఆయుధాలను ఇంకెవడే హ్యాండిల్ చేయలేడండి. అది విశేషం, ఆయనే సమర్థుడు ప్రయోగానికి గాని ఉపసంహారానికి గాని. అందుకు ఆయనే అనుగ్రహించి వెనక్కి తీసుకోవాలి తప్ప ఆయన ప్రయోగించిన బాణాన్ని ఎదుర్కొనే శక్తి గాని దాన్ని తొలగించే శక్తి గాని సృష్టిలో మరొకరికి లేదు. రుద్రుడికి ఆగ్రహం వస్తే అది ఆపగలిగే శక్తి ఏ ఒక్కరికి లేదు. అందుకే దక్ష ప్రజాపతి మీద పరమేశ్వరుడు ఆగ్రహించినప్పుడు ఏ ఒక్కరూ కాపాడలేకపోయారు. ఎందుకంటే ఈశ్వర శాసనం అనుల్లంఘనీయము, పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం అంది భాగవతం. శివుడంటే ఎవరనుకున్నారు, పవిత్ర కీర్తి అయినటువంటి వాడు అలంఘ్య శాసనుడు, ఆయన శాసనాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు అని వివరించి వేదం మొదలైనవన్నీ కూడా భీషాస్మాద్వా తప్పవతి భీషోదేతి సూర్య అనే మంత్రాల్లో మనకు వివరిస్తున్నది. అందుకు స్వామి అల్లెత్రాటిని నువ్వే ఓడదీయు అని చెప్తున్నారు, ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. అటు తర్వాత అవతత్య ధనుస్త్వగం సహస్రాక్ష శతేషుధే, ఆ విధంగా అల్లెతాటిని ఊడదీసి ఆ ధనుస్సుని మాపై ప్రయోగించని స్థితిలో ఉంచవయ్యా అని కోరికని ఇక్కడ రెండు సంబోధనలు చేస్తున్నారు. మళ్ళీ సహస్రాక్ష శతేషుధే అంటే పరమేశ్వరుని వేడుకోవడం ఎందుకు, మనమే పారిపోతే బాగుండు కదా అంటే ఆయన దృష్టి నుంచి ఏ ఒక్కడు పారిపోలేడండి. మన ఎదురుగా ఒకడెవడైనా షూటింగ్ కి రెడీగా ఉంటే మనం పారిపోయి తప్పించుకోవచ్చు, లేదా తల ఉంచేనా ఏదో ఒకటి చేసి తప్పించుకోవచ్చు. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, కానీ పరమేశ్వరుడు చూపు నుంచి ఏ ఒక్కడు దాటిపోలేట. అందుకే సహస్రాక్ష అనే సంబోధనలో ఏంటంటే నీ చూపు నుంచి దాటిపోలేమయ్యా మేము, పోనీ కనిపిస్తూ ఉన్నా ఆయన ఎంతసేపు వేస్తాడులే, ఆ ఆయుధాలు ఎంతసేపు ఉన్నాయో అన్నే కదా వేస్తాడు, ఆ తర్వాత అంతా ఖాళీ అయిపోతుంది, బాధలేదు అనుకోవడానికి లేదు. శతేషుధే తర్వాత విషుధి అంటే అక్కడ అర్థం అమ్ముల పొది, శతేషుధి అంటే అనంతములైన అమ్ముల పొదులు కలిగినటువంటి వాడు. ఎన్నున్నాయో ఆయన ఆయుధాలు మనకేం తెలుసు, కనిపించేది చూస్తున్నాం గానీ కనిపించినవి ఎన్నున్నాయో. అందుకే అనంత ఆయుధములు కలవాడు, అనంత దర్శన శక్తి కలవాడు, అంటే విశ్వసాసకమైనటువంటి ఆయుధ శక్తులు అనంతములున్నాయన దగ్గర ఎవరిని ఎలా ఎప్పుడు రక్షించాలో శిక్షించాలో చూడగలిగే చూపు ఉంది గనక మేము ఆయన్ని దాటిపోవాలని ప్రయత్నించలేం, ఆయన్ని చూస్తూ ప్రసన్నం చేసుకోవాలి తప్ప ఆయన నుంచి దాటిపోలేం అని నిశీర్య శల్యానా ముఖో శివో నశమునా భవా. వెనక్కి తిప్పిడమే కాదయ్యా, ఆ ముందు ములికలున్నాయే వాటిని ఒక్కసారి నేల మీద గట్టిగా కొట్టేసి పదును లేకుండా చేసి అని అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు చూడండి, ఎందుకయ్యా ఇన్ని మాటలు అంటే ప్రశాంతంగా కూర్చుని చెప్తే ఒక్క మాట చాలండి, భయం వస్తేనే మాటలు బోల్డ్ వస్తాయి. భయం వస్తే చూడండి, ఎవడైనా పరిగెత్తి వస్తుంటే పరిగెత్తక పరిగెత్తక అంటాడు, రెండు మార్లు ఎందుకు అనడు, పరిగెత్తకని ఒక్క మారు అంటే చాలదా, ఇంకా గ్రామర్ చూస్తే ఒక్క మారు అంటే చాలు, అప్పుడు గ్రామర్లు చూసి మాట్లాడతాడండి ఎవడైనా, మంచినీళ్ళు మంచినీళ్ళు అంటాడు. ఏ మంచినీళ్ళు ఒక్కసారి అడిగితే వినబడలేదా, మంచినీళ్ళు మంచినీళ్ళు, ఎందుకంటే లోపల వచ్చే ఎమోషన్ అనుభూతిలోంచి పలికినప్పుడు వస్తాయండి. అనుభూతి లేని మాటలు ఆచి తూచి గ్రామర్ సరిపోయిందా ఇది సరిపోయిందా ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాడు. నారాయణ నారాయణ జయ గోవింద హరే అన్నాడు, నారాయణ నారాయణ రెండు మాటలు అనడం పునరుక్తి దోషము అని సాహిత్యకారుడు రాస్తే అది వాడి ప్రారంభం. భక్తుడు తన్మయంగా రెండు మార్లు అంటే 20 మార్లు అంటాడు, అలాగే భయంతో కూడా స్వామి వాటిని వెనక్కి తీసి, వెనక్కి తీయడం కాదు వాటిని పనికి లేకుండా చేసేవయ్యా, ఎందుకంటే రేపొద్దున్న నువ్వు వేసినా నాకు తగలకూడదు, అది పనికి లేకుండా ఎవరు చేయగలడు మళ్ళీ నువ్వే చేయగలవు. చూడండి ఇక్కడ అనడం అంటే దీనిలో మనం గమనించవలసింది ఏమిటంటే ఆ రెండు అంచులకున్నటువంటి తాడును తీసేవయ్యా అంటే అర్థం మన బ్రతుకే జనన మరణాలనే రెండు అంచుల మధ్య బంధింపబడేది, ఆ జనన మరణ రాహిత్యాన్ని నాకు కలిగించి మళ్లీ జనన మరణ రూపమైన జీవితం అనే ధనుస్సు ఎక్కుపెట్టి ఈ సుఖదుఖ రూపమైనటువంటి ఆయుధాలు ప్రయోగించి అల్లరి పెట్టగయ్యా, ఇవన్నీ పనికి రాకుండా చేసి వెనక్కి తిప్పేవంటే ఇప్పుడు ఆపాను గాని మళ్లీ ఎప్పుడో ఇస్తానులే అని భయం మాకు కలుగుతుంది, మరి జన్మ రాహిత్య స్థితి మాకు కలిగించు, అందుకు ఆయుధాలన్నీ పనికి రాకుండా చేసేసి నువ్వు మాత్రం మాకెప్పుడు కళ్ళ ముందు ఉండవయ్యా అని అడుగుతున్నారు. ఇలా అడిగి వెంటనే విజ్యం ధను కపర్ధినో విశల్యో బాణభాగం ఉత అనేశేషవ ఆభురస్య నిషంగదిహి. నిషంగది అంటే వర కత్తి పెట్టుకునేటటువంటి చోటు, ఇవన్నీ కూడా దేనికి పనికి రాకుండా ఉండుగాక. అంటే పాపం పరమేశ్వరుడు ఇంత పెట్టుకుంటుంటే అవి దేనికి పనికి రాకుండా ఉండుగాక అని అంటామా అండి, అనగలమా, కాదు, దేనికి పనికి రాకుండా ఉండుగాక అంటే ఇవేవి కూడా నన్ను బంధన హేతువులుగా కర్మబంధంలో ముంచరాదు అని అడుగుతున్నాడు. ఆడు తర్వాత యాతే హేతిర్మీఢిష్టమ హస్తే బభూవతే ధనుహు. అయితే అసలు ఇవి లేకపోతే అందం ఉండదు స్వామి దగ్గర. ఆయుధాలన్నీ దాచేసానండి అని ఆయన వస్తే మనకు మన రాజు అంటే అన్ని పట్టుకుని ఉంటేనే అందం. రాముడిని మీ చాలా దయ కలిగింది అయ్యా, కోదండం దాచి వచ్చేసానంటే ఒక్కసారి కోదండం పట్టుకురా అప్పుడు నమస్కారం పెడతానంటాం మనం. ఎందుకంటే ఆ టీవీ అది పట్టుకున్నప్పుడే వద్దంటున్నాం గాని మళ్ళీ కావాలి మనకి, అది పక్కన ఉండాలి. ఎందుకంటే ఇదే భక్తుడి యొక్క మనస్సు. అవన్నీ ఉపసంహరించి ఉపసంహరించానని మళ్ళీ ఏమంటున్నాడు, యాతే హేతి మీ ఢిష్టమా, మళ్ళీ మీ ఢిష్టమా అంటే అర్థం చక్కగా వర్షించేవాడా అని మళ్ళీ ఇక్కడ మా కోరికలన్నీ తీర్చేవాడా, ఏది హస్తమనందు పట్టుకున్నావో ఆ ధనువు ఉన్నదే, ఆ ధనువుతో తయా, ఆ ధనువుతో అస్మాన్ మమ్మలని. ఆ ధనువు ఎలా అయిపోయింది ఇప్పుడు, అయక్ష్మయా అయిపోయిందిట. యక్ష్మయ అంటే బాధించేది, అయక్ష్మయ అంటే బాధించని దానితో అన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మా ఎడల నువ్వు అనుగ్రహం చూపించి వీటన్నిటినీ బాధాకరం కాకుండా చేసేసావో అటువంటి ఆయుధంతో పరిభుజ విశ్వతః, విశ్వతః అంటే అన్ని వైపుల అన్ని విధముల పరిభుజ పరిపాలించు అని అడుగుతున్నారు. అంటే ఏ జీవితం ఎప్పుడు ముగిసిందో మనకేం అర్థమవుతుంది, ఏదేమైనప్పటికీ కూడా అన్ని వైపుల అన్ని విధముల మమ్మల్ని ఎప్పుడు నువ్వు కాపాడుతూ అయక్ష్మయ అంటే యక్ష్మము లేనిది, రోగము లేనిది, బాధాకరము కానిది ఏది బాధాకరం, ఈ అవిద్య అజ్ఞానమే బాధాకరం. ఇటువంటి అవిద్య అజ్ఞాన లక్షణం లేనటువంటి ఆయుధంతో కాపాడు అంటే మరొక ఆయుధం ఉందన్నమాట ఆయన దగ్గర. అదే మనం స్వామి వర్షించేటువంటి జ్ఞానరూపమైన అనుగ్రహ రూపమైన ఆయుధంగా భావించవచ్చు. ఆ ఆయుధం ఆయన ఎప్పుడు వెనక్కి తీయకూడదు. ఆ జ్ఞానమైనటువంటిది మళ్ళీ ఆయన ఇవ్వాల్సిందే కదా, ఆ జ్ఞానాన్ని మాత్రం ఉంచి అదే విశ్వతః అన్ని వైపుల నుంచి మమ్మల్ని కాపాడుగాక. కర్మబంధముల నుంచి విమోచనం చేసి నీతో ఉన్నటువంటి ఆ జ్ఞానమయమైన బంధం ఉన్నదో అది మాత్రం ఉంచు, దాన్ని ఎల్లవేళలా మాకు అన్ని వైపులా అదే కనబడాలి, ఆ జ్ఞానమే కనబడాలి. అంటే సర్వత్రా శివమే దర్శించగలిగేటట్లుగా ఆ ఆయుధం మనల్ని అనుగ్రహించుగాక. అంటే విద్యారూపమైనది, ఇంతవరకు అవిద్యారూపమైనటువంటి బాణాలని ఉపసంహరించమన్నాడు, విద్యారూపమైనటువంటి ఏ అనుగ్రహం ఉన్నదో దానిని మాత్రం నన్ను రక్షించవయ్యా అని అడుగుతున్నాడు స్వామి. ఆయుధం ధరించినప్పుడు ఉండే అందం అది. ఇలా వివరించి అయితే లాభం లేదయ్యా, ఆయుధాలన్నీ అవసరమే అంటే ఒక పని చేయవయ్యా, ఆయుధాలన్నిటికీ కూడా మేము నమస్కారం పెడుతున్నాం, ఆయుధాలకే కాదు నువ్వు పనికి రాకుండా చేసేసినా అవి మాత్రం పనికి రానివి కావయ్యా, వాటికి నిజంగా చాలా శక్తి ఉంది మాకు ఆ విషయం తెలుసు. అందుకే నమస్తే అస్త్వాయుధాయాన ఆయుధాయ అనాతతాయ ధృష్టవే అనాతతాయ అంటే హింసించకుండా ఉంచినటువంటి అని అర్థం. మనం అంటాం పనికిరానివిగా చేసి అంటే అర్థం ప్రయోగించకని చెప్పడం కానీ పనికి రాకుండా పోవు. పరమేశ్వరుడి దగ్గర పనికిరానిది ఏమి ఉండదు, పనికొచ్చేవాడివి ఆయనే, ఆ పనికొచ్చేవాడివన్నీ పనికొచ్చేవే, అందుకు పనికిరానివంటూ ఉండదు. మాతో పనిపెట్టేటట్లుగా చేయి వాటికి అంటున్నాడు ఆయన. అనాతతాయ అంటే బాధాకరము కానిది అని చెప్పి దృష్టవే అన్నాడు మళ్ళీ, సర్వసమర్థమైనది అన్నాడు మళ్ళీ. అది పూర్తి శక్తివంతమైనటువంటి ఆ వాటిని ధరించిన నీ చేతులకు నమస్కారం మళ్ళీ. ఉభాభ్యామతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే అంటే ఎలా ప్రారంభించాడు మళ్ళా తెస్తున్నాడు చూడండి, ధన్వనే బాహుభ్యాం ఇషవే అని ప్రారంభించి ఆ ధనుస్సు కంటే ఏ స్వరూపం కనబడిందో మళ్ళీ ఆ స్వరూపాన్ని మనస్సులో అలా ధ్యానించి ఇప్పుడు భయం వేయట్లే, అన్ని ప్రసన్నములైపోయాయి, ఆనందకరములైపోయాయి. అలాంటి స్వామిని దర్శించి ఇన్ని ఆయుధాలతో గోచరించమని అడుగుతూ మరి ఆయుధాలన్నీ ఏం చేయమంటావంటే ఓ పని చెప్తానయ్యా అన్నాడు. ఏమిటది, పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః, మమ్మల్ని అన్ని వైపుల నుండి నీ ఆయుధాలు కాపాడాలి. పరమేశ్వరుడు ఆయుధాలు ఎందుకున్నాయో ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, మీ దేవుళ్ళకి భయంకరమైన ఆయుధాలన్నీ చేతుల్లో ఉన్నాయండి అంటే అవునండి, మా దేవుళ్ళని విమర్శించడానికి మీరుగానే వస్తే మీ వైపు వేయడానికే పట్టుకున్నాడు అని చెప్పాలి, అది విశేషం. ఆయన ఎందుకు పట్టుకున్నాడంటే అందుకు, అంతేగాని పాపం వేయడానికి చేతులు కూడా పనిచేయని స్థితిలో ఉండరు మన దేవుళ్ళు. మన దేవుళ్ళు ఆయుధాలు ప్రయోగించడానికి సర్వసమర్థులై ఎల్లవేళలా ఉంటారు అలాంటి రక్షాకరులు. అందుకే పరితో అన్ని వైపుల నుండి మమ్మల్ని రక్షించుగాక. ఎందుకంటే ఇంకా రక్షించుకు ఇంకా రక్షించు అని మనమెవరో వెంట ఆయనకు చెప్పగలం. మన వైపు ఏ భయాలున్నాయో ఎప్పుడొస్తాయో మనకు అర్థం కాదు, ఇవాళంటే సేఫ్, ఇంకా నిన్ను పిలవనయ్యా భగవంతుడి ముందుగా అడుగుతాం, ఈ ఒక్క కోరిక తెచ్చి స్వామి, మరి ఇంకేం అడగను, ఇంకేం అడగవా, నీ ప్రతి కోరిక ఆయన తీర్చాలి, ఈ ఒక్కసారి రక్షించి స్వామి అని. మరోసారి ఆయన పక్కన లేకపోతే ప్రతి క్షణం మన బ్రతుకు భయంకరమే. ప్రతి క్షణం ఆయన రక్షించాలి, ప్రతి విషయంలోనే ఆయన రక్షించాలి. కానీ ఒక్కసారిగా మొక్కుకుంటాను స్వామి, రెండో మొక్కులు స్వామి, మూడో మొక్కులు స్వామి, లెక్కలు ఆయన దగ్గర ఇచ్చాలో. మనకేం కావాలో మనకు తెలియని పిల్లవాళ్ళం అండి మనం. మనకేం కావాలో ఆయనకే తెలుసు. అందుకే అన్ని వైపుల నుంచి రక్షించాలి. అందుకే వాసుదేవోభిరక్షతు అని చెప్పి ఊరుకుంటున్నామే. సర్వత్రా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు శంకరుడు అభిరక్షతు రక్షించుగాక. అందుకే అనువాకం కూడా అభిరక్షతోనే పూర్తయింది చూడండి. పరితో అన్ని పరిత అంటే అన్ని వైపుల నుంచి, ఇదే అభిత అన్న. అన్ని వైపుల నుంచి రక్షించుగాక. ఈ ఆయుధాలు నన్ను రక్షించడమే కాదయ్యా, అథోయ ఇషుధిస్తవారే అస్మిన్ నిధేహితం. నన్ను బాధించే శత్రువులు చాలా మంది ఉన్నారు, వారి మీద వేసి ఈ ఆయుధాలన్నీ కూడా అని అడుగుతున్నాడు. ఏమిటండి ఇలా కోరుకోవచ్చా? ఇలాంటివేమీ కోరుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి చెప్పే మన జాతిని ఇంత నిర్వీర్య స్థితికి తీసుకొచ్చారండి. ఈ పనికి మాలిన వేదాంతాలన్నీ చెప్పి చెప్పి శత్రువు ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించే అన్ని వాయించుకునేమి మిగలకున్న పరిస్థితికి వచ్చాం మనం. ఇది భారతీయత కాదండి. వాడు ఒక చెంప కొడదామని వాయించే లోపలే మళ్లీ చెయ్యెత్తకుండా వాడు రెండు చేతులు ఆ రెండు చెంపలు పగలగొడితేనే బాగుపడతావని చెప్పిన కృష్ణుడు పుట్టిన దేశం మనది. ఇలాంటి పనికి మాలినటువంటి దయ రాక్షస భూముల్లో చెప్పుకోవాలేమో తప్ప ఈ దేశంలో మాత్రం దుర్మార్గుని శిక్షించమని చెప్పారు క్షాత్రం తేజస్సు. అందుకే మన దైవాన్ని కోరుతాం, నా శత్రువుని కొట్టు అని చెప్పడానికి. ఇక్కడ నా శత్రువుని కొట్టు అంటే నేను ఎవడితో శత్రుత్వం పెట్టుకున్నానో వాణ్ణి కొట్టమని కాదు, నాతో ఎవడు శత్రుత్వం పెట్టుకున్నాడో వాణ్ణి కొట్టు అని చెప్పడం. నాతో శత్రుత్వం అంటే అర్థం నన్ను దెబ్బతీయడానికి చూస్తున్న వాడితో. నన్ను దెబ్బతీయడానికి చూస్తున్న వాడంటే అర్థం నేను ఏ ధర్మములో ఉన్నానో, ఏ దేశంలో ఉన్నానో, ఏ పరంపరకు చెందిన వాడినో, వాటిని దెబ్బతీసే వాళ్ళని దెబ్బతీయవయ్యా అని అడగడంలో తప్పు లేదు. అడగాలి కూడా. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే శత్రువులు పలు రకాలుగా వస్తున్నారు. ఇప్పుడు వంచన వంచన వంచన, కపటం కపటం కపటం, ఎన్ని రకాల శత్రువులు ఉన్నారండి మనకి చుట్టుపక్కల. చుట్టుముట్టుకుపోయి ఈ మతాన్ని దెబ్బతీయడానికి మనం పనికి మాలిన సహనం పెట్టుకుని, పనికి మాలిన వేదాంతాలు పెట్టుకుని ఉన్నాం. ఇవాళ జరిగిన ఒక్క సంఘటన చెప్తున్నాను, ఎందుకంటే ఆత్మీయులు గనక ఇవాళ అనుకోని పరిస్థితుల్లో ఒక చోటుకు వెళ్ళి తిరిగి రికార్డింగ్ చేసుకుని వస్తూ ఉంటే ఆటోలో వచ్చా. ఆ వచ్చినప్పుడు ఆటో సరిగ్గా అంటే అక్కడ వాళ్ళకి పాపం ఆ టీవీ వాళ్ళకి కారుకి ఏదో ప్రాబ్లం వచ్చింది. అది వాళ్ళకి ప్రాబ్లమో నాకు ప్రాబ్లమో కాదు, కానీ ఆటోలో వచ్చాను. ఆ వస్తున్న వాడికి చిల్లరిమ్మనమని నిలబెడితే వాడికి బ్యాగ్ ఓపెన్ చేశాడు. చిల్లరివ్వడానికి ఓపెన్ చేస్తున్నాడు అనుకుంటే దానిలో ఒక ఎర్ర ప్రార్థనా గ్రంథం, దానిలోమో కొన్ని కాగితాలు ఉన్నాయి. వాడు కాగితం తీసి ఇది చదవండి అని నాకు ఇచ్చాడు వెంటనే. ఎవరికి? విభూతిని పెట్టుకుని రుద్రాక్షమాలు పెట్టుకున్న నాకే వాడు అది ఇచ్చి ఈ ధర్మంలోకి వాడమని చెప్తున్నాడంటే ఇంక మిగిలిన వాడిని మార్చడంలో వాడికి ఏమంటామండి? వెంటనే అని అమ్మని మారమంటున్నావు, అమ్మని మార్చమంటున్నావు, సిగ్గులేదా నీకు అనడం జరిగింది. నువ్వు ఏ ధర్మంలో పుట్టావో నీ ఆ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు? హిందువులే. నువ్వో మారో, నేను నీ మతాన్ని తిట్టట్లే. అందరు అమ్మలు స్త్రీలే గనక ఎవరిని పెడితే వాళ్ళని అమ్మను అంటారండి ఎవరైనా? నా అమ్మన్నది నన్ను కన్నది. ఆ తల్లికి నమస్కారం చేసి ఆ తల్లికి అన్నం పెట్టి మరో తల్లికి కావాలని పెడదాం మన దగ్గర ఎక్కువ అయితే. కానీ మన తల్లికి అన్నం పెట్టకుండా మన తల్లి ఇచ్చిన ధర్మాన్ని తప్పి ప్రవర్తించడం తగునా అది. మనం అనుకుంటాం దీనివల్ల ఏం ప్రమాదం ఏం ప్రమాదం అని. మన అన్నదమ్ముడు మన ఇల్లు విడిచి పక్కకు పోతూ ఉంటే మన ఇల్లు బోసిపోదా? రేపు పొద్దున్న అక్కడి నుంచి వాడే శత్రువే మనల్ని నాశనం చేయదా? ఇంతకాలం నీ తల్లిదండ్రుల వరకు కొలుచుకుంటున్న కులదేవతలందరూ ఏమైపోతారు? నీ తరం వచ్చేటప్పటికల్లా వాళ్ళకి పూజలంతా లేదు గనక కులదేవతలు చెప్పిస్తారు, దానివల్ల వంశనాశనం జరుగుతుంది. అది జరగాలని భావించే క్షుద్ర శక్తులు ఈ పనులు చేస్తున్నాయి. వీళ్ళని అరులు అంటారు. వీళ్ళని ఉపేక్షిస్తూ కూర్చుంటామా అండి? ఇది జరిగింది సరే, దానితోనే ఒళ్ళు వేడెక్కింది. వస్తుంది నమస్తే రుద్రమన్యవ, రాక ఊరుకుంటుందండి, కోపం వస్తుంది. కానీ ఆ కోపంతో చెప్పవలసింది చెప్పి అయినా మన సంస్కారం ఏంటంటే వాడు మన మతాన్ని తిట్టి వాడి మతాన్ని చెప్పుకుంటున్నా మనం ఇంకొని తిట్టలేమండి.